ಜೈ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ. ಶ್ರೀಮದೇ ರಾಮಾನುಜಾಯ ನಮಃ. ಪ್ರಿಯ ಭಾಗವತ ಮೈತ್ರಿ ಸಭ್ಯುಲರ, ಪೆದ್ದಲಾರ, ಮುಂದುಗಾ అందరికీ దాసోహాలు సమర్పిస్తూ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యులు ఉపనిషత్ సిద్ధాంత ఆచార్యపీఠ వ్యవస్థాపకులు త్రిదండి శ్రీ రంగరామానుజ జీయర్ స్వామివారు అనుగ్రహించిన శ్రీకృష్ణార్జున సంవాదం. ఈ గ్రంథం నుండి మనం ప్రతిరోజు యథావకాశంగా భగవద్గీతలోని 3వ అధ్యాయంలోని విశేషాలని గ్రహిస్తూ ఉన్నాం. స్వామివారు చాలా సరళంగా దానిలో ఉన్న విశేషార్థాలని అందజేస్తూ ఉన్నారు. అవి మనకి ప్రశ్నోత్తర రూపకంగా అద్భుతంగా స్వామివారు మలచి అందించారు. ఈవేళ కొనసాగింపు 1662వ ప్రశ్నతో పునఃప్రారంభం. 94వ భాగంలో 1662వ ప్రశ్నతో మళ్ళీ ప్రారంభమవుతోంది. అడియేన్ దాసోహం అండి. రా నాయన, రా కూర్చో. ఎప్పట్లాగనే భగవద్గీత బాగానే చింతన సాగుతోందా? నీకు చెప్పినవన్నీ అర్థమవుతూ ఉన్నాయా? అడియేన్. అడియేన్. ఏదో అవుతున్నాయి స్వామి, ఇంకా కూడా ఇది వింటూ ఉంటే ఇంకా వినాలి, ఇంకా తెలుసుకోవాలి అని అనిపిస్తూనే ఉంది. కానీ మరి స్వతసిద్ధమైనటువంటి ఒక అజ్ఞానం ఉంటుంది కదా స్వామి, దాంతో అన్ని ప్రశ్నలే ముందుకు వెళ్ళలేకపోతున్నాను. ఏమి పర్వాలేదు చెప్పు, ఏమిటి సమస్యలు? అదే అడియన్. ఇప్పుడు మీరు విగతజ్వర పరితాపాన్ని వదిలి అనడంలో చెప్తున్నటువంటి ఉద్దేశం ఏమిటి అడియన్? దేనికి పరితాపం అంటారు? అయ్యో, చిరకాలము నుండి నేను చేసిన పాపాల సమూహం వలన నేను ఏమైపోతానో అని ఒక పరితాపం ఉంటుంది కదా. ఇక ఇప్పుడు ఆ పరితాపం అవసరం లేదు. ఇక నుంచి మనం చేసే కర్మయోగం చేత ఆరాధించబడిన ఆ భగవంతుడిదే ఆ బాధ్యత కూడా కనుక అలా అంటున్నారు. అందుచేత మనం నిశ్చింతగా కర్మయోగాన్ని చేసుకుంటూ ఉండవచ్చు. ఇది కదా మరి అర్థం. అడియేన్. మరి అలాగనే శ్లోకంలో యుద్ధస్వ అని అనడంలో ప్రత్యేకించి అర్థం ఉందంటారా? యుద్ధం చేయడం వలన పాపం వస్తుందని కదా అర్జునుడి యొక్క భయం. మరి భగవంతుడే ఈ యుద్ధాన్ని నా చేత చేయిస్తున్నాడు అనుకుంటూ చేస్తే ఆ పాపము రాదు అని అర్థం. ఇలాగే అన్ని కర్మల్ని మనం గ్రహించాలి. అడియేన్. అడియేన్. స్వామి, మీరిలాగా అన్ని కర్మలు అనే పదం వాడేసరికి నాకు అనుమానాలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు హత్య చేసినా సరే అలాగనే అనుకుని చేస్తే పాపం రాదంటారా స్వామి? ఓ సరేలే, విహిత కర్మలు అని చెప్తూ ఉంటాను. యుద్ధం అనేది అర్జునుడికి విహిత కర్మ, క్షత్రియవర్ణ ఉచితమైనటువంటి కర్మ అది. స్వామి, భగవంతుడిదే బాధ్యత అని ఉపనిషత్తులు కూడా అన్నాయా? ఓ అలాగే అన్నాయి. తైత్తిరీయంలో, నారాయణంలోనూ, ఇంకా అనేక చోట్ల చెప్పారు. పతిత్వం అంటే శేషిత్వమే కదా మరి. అడియేన్. స్వామి, ఏదైనా సరే నాకిప్పుడు ఒక నిశ్చింత కలిగిందండి. ఓబ్బో, నిశ్చింతనైనా ఎట్లా అంటో, ఏమిటది? ఏం లేదు స్వామి, మనం అనుసంధించినా అనుసంధించకపోయినా కర్త ఆయనే కదా, ఇదో నిశ్చింత కాదు? కాదు కాదు. ఎంత పొరపాటు, నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు. జీవుడికి కర్తృత్వం రెండు విధాలుగానే ఉంటుంది. ఒకటి సామాన్య కర్తృత్వం, రెండవది విశేష కర్తృత్వం. సామాన్య కర్తృత్వం అంతా పరమాత్మ సంకల్పం వలననే పైన చెప్పినట్లుగా సాగుతూ ఉంటుంది. మరి విశేష కర్తృత్వం ఉంది చూసావా? ఇది జీవుడు తనకున్నటువంటి స్వల్ప స్వాతంత్ర్యాన్ని వినియోగించుకుంటూ చేసేది. కనుక ఆ పుణ్యపాపాలు, సుఖదుఖాలు ఎవరివి? జీవుడివే. అలానా స్వామి? అయితే దానిని కూడా పరమాత్మయత్నం కింద మార్చబడే ప్రక్రియ ఏమీ ఉండదా? అలాంటిది ఏదైనా ప్రక్రియ ఉందా స్వామి? ఉంది ఉంది. ఆ వివరాలతో భగవద్గీత వరకు ముగిసిపోతుంది కూడాను. అబ్బో స్వామి, చాలా విశేషాలు చెప్పారు కదా ఇప్పటికే మీరు. అవును, నిజానికి 29వ శ్లోకంలో కర్త శాస్త్రార్థవత్వాత్ అనే బ్రహ్మసూత్రం దగ్గర అర్థం చెప్పబడింది. 30వ శ్లోకంలో పరాత్తు తచ్చుతేహే అన్న బ్రహ్మసూత్రం అర్థం చెప్పబడింది. అడిగాను స్వామి, చాలా బాగుంది. భగవద్గీత అంతా ఉపనిషత్ సారమే కదండి. అవును, అయినప్పటికీ 29, 30 శ్లోకాలున్నాయే, ఇవి అయిన తర్వాత ప్రత్యేకంగా 31వ శ్లోకంలో ఇది నా అభిప్రాయం అంటాడు స్వామి. మరి ఆ శ్లోకం చెప్తాను, వింటావా? అడిగాను అడిగాను. మహాభాగ్యం కటాక్షించండి. ఏమే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో అనసూయంతో ముచ్యంతే తేపి కర్మభిః. ఏమే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో అనసూయంతః ముచ్యంతే తేపి కర్మభిః. మరి దీనికి అన్వయం చెప్తాను విను. ఏ మానవాః, మే ఇదం మతం నిత్యం అనుతిష్టంతి శ్రద్ధావంతః అనసూయంతః తే అపి కర్మభిః ముచ్యంతే. అంటే నా అభిప్రాయం ఎవరు ఎల్లప్పుడూ ఆచరిస్తారో, విశ్వసిస్తారో, అసూయ లేకుండా ఉంటారో, వారు కూడా ఈ సంసార కారణమైన కర్మల నుండి విముక్తిని పొందుతారు అని భావం. అడిగాను స్వామి, ఆచరించాలి, విశ్వసించాలి, అసూయ లేకుండా ఉండాలి, ఈ మూడు శ్లోకంలో ఉన్నాయి కదా, అంటే ఈ సంసార నివృత్తికి ఈ మూడు ఉండాలంటారా? అవసరం లేదులే నాయన. తే అపి తేపి రెండు రకాలు అనుకో, శ్లోకంలో ఉంది కనుక మూడు ఉండాల్సిన పని లేదు, ఏ ఒక్కటి ఉన్నా అని అర్థం. తే అపి తేపి ఇలాగ అంటే ఎట్లా స్వామి? అనుష్ఠిస్తున్నవారు ఎలాగూ శ్రద్ధాళువులే, అనసూయులు అవనే అవుతారు, అవకపోతే అనుష్ఠించలేరు కదా. అందుచేత ఆచరిస్తున్నవారు ఆచరించకపోయినా విశ్వసించిన వారు, విశ్వసించకపోయినా ద్వేషించని వారు కూడా క్రమక్రమంగా సిద్ధిని పొందగలుగుతారు, సిద్ధిని పొందుతారు అని తాత్పర్యం. అడిగాను స్వామి, అలా చేయకపోతే, విశ్వసించకపోతే, దోషములను ఎంచితే ఏదైనా పాపం ఉందంటారా? ఖచ్చితంగా పాపమే. ఓ ఈ 32వ శ్లోకంలో మనకు ఆ వివరాలు చెప్తూ ఉన్నారు, చదువుతున్నాను విను మరి. ఏత్వే తదభ్యసూయంతో నానుతిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతసః. ఏత్వే తదభ్యసూయంతో నానుతిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతసః. దీనికి అన్వయం ఏ తు మే ఏతత్ మతం అభ్యసూయంతః నానుతిష్టంతి తాన్ సర్వజ్ఞాన విమూఢాన్ నష్టాన్ అచేతసః విద్ధి. అంటే ఎవరు నా ఈ మతాన్ని ద్వేషించి ఆచరింపరో వారిని అన్ని జ్ఞానములయందులు మిక్కిరి మూఢులుగా, చెడినవారిగా, మనస్సు లేనివారిగా గుర్తించు. అలాగా స్వామి, సర్వజ్ఞాన విమూఢులు అంటే ఆయా వస్తువులని ఎరుగుటని ఆయా వస్తుజ్ఞానములు అంటారు. ఆ వస్తువులకి అంతర్యామిగా భగవంతున్నాడని, భగవంతుడు ఉన్నాడు అని ఎరుగకపోతే సర్వజ్ఞాన విమూఢులు అని అంటారు. స్వామి అర్థమైంది. ఇక కర్మయోగ ప్రకరణం అయినట్లేనా? అవుతోంది అవుతోంది. ఇంకా కొంచెం ఉంది. జ్ఞానయోగం ఎంత దుష్కరమో చెప్పి పూర్తి చేస్తారు. ఇప్పుడు 33వ శ్లోకం చెప్తున్నానే, అడిగాను. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతే జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహకిం కరిష్యతి. మరొక్కసారి, సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతే జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహకిం కరిష్యతి. అన్వయం ఎలా ఉంటుందంటే, జ్ఞానవానపి స్వస్యాః ప్రకృతే సదృశం చేష్టతే భూతాని ప్రకృతిం యాంతి నిగ్రహ కిం కరిష్యతి. జ్ఞానవంతుడే అయినా ప్రకృతికి అనుగుణంగానే పనులు చేస్తూ ఉంటాడు, కానీ వాడు సొంతగా చేయలేడు నేను జ్ఞానిని అని. ప్రాణులు తమ పాతవాసననే అనుసరిస్తాయి. శాస్త్రంలో చెప్పబడే నియమనము ఏమీ చేయగలదు అని దీని అర్థం. అడిగాను, స్వామి జ్ఞానవంతుడైనా అని అన్నారు కదా. అవును, జ్ఞానము వలన కలిగిన ఎంత జ్ఞానమున్నవానికైనా అని అర్థం. స్వామి, ప్రాణులు తమ పాతవాసనని ఎందుకు అనుసరిస్తారు? 34వ శ్లోకం మొదటి పాదంలో చెప్తున్నారు కదా, ఇంద్రియస్యేంద్రియార్థే రాగద్వేషవ్యవస్థితౌ అని. ఇంద్రియస్య అర్థే ఇంద్రియస్య రాగద్వేషౌ వ్యవస్థితౌ. ఇంద్రియాలకి వాటి విషయముల ఎందు కోరిక, దానిని అడ్డుకున్నప్పుడు క్రోధము, ఇవి తప్పనిసరిగా ఉంటాయి మరి. అడిగాను, స్వామి ఇంకొక చిన్న ప్రశ్న దీనిలో. ఇప్పుడు రాగము ద్వేషము అంటే ప్రేమ క్రోధము అని అర్థమా? అవును, ఇంచుమించు అంతే. వాటికి వశపడవద్దని కృష్ణ పరమాత్మ 34వ శ్లోకం 2వ పాదంలో ఇతను చెప్తున్నాడు, తయోహో నవసమాగచ్చేతు తౌష్యస్య పరిపంథినౌ అని. తయోహో వశం న ఆగచ్చేత్ హీ తౌ అస్య పరిపంథినౌ. అంటే జ్ఞానయోగం ఆరంభించినప్పుడు ఆ రాగద్వేషములకు వశపడకూడదు, అవి యోగానికి శత్రువులు, అనగా వాని జ్ఞానాభ్యాసమును చెడగొడతాయి ఇది అని అంటూ స్వామివారు తమ గ్రంథంలో 55వ భాగాన్ని ముగించారు. 1682వ ప్రశ్నతో 56వ భాగాన్ని మరలా ప్రారంభిస్తారు. ఆ విషయాల్ని మళ్ళీ తెలుసుకుందాం. ఇంత చక్కగా మనకి విశేషమైనటువంటి జ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని అందజేస్తున్నటువంటి స్వామివారి దివ్య చరణారవిందములకు అనేక దాసోహములు సమర్పిస్తూ, అడిగేన్ రామానుజదాస కులశేఖరాళ్ వారు, హైదరాబాదు.